ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
గతికి మూలం ప్రేమే దైవ స్వరూపం,
ప్రేమే నీచ జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం.
ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం.
చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 93938443406 మహారాష్ట్ర ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017 3.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాలాకాంక్ష అనే గ్రంథంలో 68వ అంశాన్ని మనందరం కూడా ధ్యానించనే ఉన్నాము ఈ దినమందు. ఈ అంశం ఆలయ ఆవరణంలో ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధరా ప్రేమ మా తండ్రి, ఈ దినమందునైనా మీరు మాకిచ్చిన ఈ ఆశీర్వాదం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. వినిచిన ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించి ఆస్వాదించి, మరి ఆలయ ఆవరణంలో ఏ ఉద్దేశాలు మీరు మాకు సాఫల్యం చేశారో అది మీ యొక్క జీవిత గమనంలో దాన్ని జాగ్రత్తగా పరిశీలించి మేము కూడా ప్రభువాని యొక్క వాక్య సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలీలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్ నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా ఫిలిప్ వచ్చి అంద్రయ్యతో చెప్పెను. అంద్రయ్యు ఫిలిప్ను వచ్చి యేసుతో చెప్పిరి. ఈ సమయంలో క్రీస్తు పరిచర్య ఘోరంగా పరాజయం పొందినట్లు కనిపించింది. యాజకులు పరిసయ్యులతో జరిగిన సంఘర్షణలో ఆయనే విజేత అయినా తనను మెస్సయ్యగా వారెన్నడూ స్వీకరించరని స్పష్టమైంది. అంతిమ వేర్పాటు వచ్చింది. శిష్యులకి దృష్టికి పరిస్థితి అమోయంగా ఉంది. అయితే క్రీస్తు తన కర్తవ్య సిద్ధాంతాన్ని సమీపిస్తున్నాడు. యూదు జాతికి మాత్రమే కాదు సర్వలోకానికి సంబంధించిన ఘటన సంభవించబోతున్నది. మేము యేసుని చూడగోరుచున్నాము అని లోకం ఆకలితో చేస్తున్న అక్రదాన్ని ప్రతిధ్వనిస్తూ చేసిన మనవిని క్రీస్తు విన్నప్పుడు ఆయన ముఖం వెలుగుతో ప్రకాశించింది. అందుకు ఆయన ఇలా స్పందించాడు. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గ్రీకుల మనవిలో తన ముహూర్తం త్యాగం ఫలితానికి ముచ్చును అని చూశాడు. రక్షకుని పరిచర్య చివరి కాలంలో ఈ మనుషులు పశ్చిమ నుంచి వచ్చారు. క్రీస్తు జనన సమయంలో తూర్పు నుంచి జ్ఞానులు వచ్చినట్లు క్రీస్తు పుట్టిన కాలంలో యూదులు తమ ఆలోచనను భవిష్యత్తును గూర్చిన ప్రణాళికల్లో తలములకైనా ఆయన రాకను గుర్తించలేదు. అన్యమతం అవలంబించే దేశం నుంచి రక్షకుని పూజించడానికి జ్ఞానులు తమ కానుకలతో వచ్చారు. అలాగే ఈ గ్రీస్తు దేశస్థులో లోకంలోని జాతుల్ని గోత్రాల్ని ప్రజల్ని సూచిస్తూ యేసుని చూడడానికి వారు కూడా వచ్చారు. ఆ మాదిరిగానే లోకంలోని అన్ని దేశాలు యుగాల ప్రజల్ని రక్షకుని శిలువ ఆకర్షిస్తూ ఉన్నది. అలాగే అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుండి ఉన్నారు. మత్తయిస్వార్త 6వ అధ్యాయము, మత్తయిస్వార్త 8వ అధ్యాయంలో ఈ ఉద్దేశం స్పష్టంగా తెలపరచబడింది. యెరూషలేములో క్రీస్తు విజయుడిగా ప్రవేశించాడన్న గూర్చి గ్రీసు దేశస్థులు విన్నారు. యాజకుల్ని అధికారుల్ని దేవాలయంలో నుంచి ఆయన తరిమివేశాడని, ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి ఇశ్రాయేలుగా రాజుగా పరిపాలన చేశాడని కొందరు ఊహించి ఆ సమాచారాన్ని అంతటా ప్రచురించారు. ఆయన కర్తవ్యం పరిచర్య గురించిన సత్యాన్ని తెలుసుకోవాలని ఈ గ్రీకులు ఆకర్షించారు. మేము యేసును చూడగోరుచున్నాము అన్నారు. వారి కోరిక నెరవేరింది. ఆ మనవి తన వద్దకు వచ్చినప్పుడు దేవాలయంలో యేసు ఉన్న స్థలం కేవలం యూదులకే ప్రవేశార్థమైన ఉన్నత స్థలంగా మారిపోయింది. ఆయన ఆలయం వెలుపల ఆవరణలోకి వెళ్ళి క్రీస్తు దేశస్థులోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. క్రీస్తు మహిమను పొందే గడియ వచ్చింది. ఆయన సిలువ నీడలో నిలబడి ఉన్నాడు. తాను చేయనున్న త్యాగం అనేక మంది కుమారుల్ని కుమార్తెల్ని దేవుని వద్దకు తెస్తుందని గ్రీకుల విచారణ ఆయనకు సూచించింది. తాము కలలోనైనా చూచి ఉండని స్థితిలో గ్రీకులు తనను చూడనున్నారని ఆయనకు తెలుసు. ఆయన్ని బందిపోటు దొంగ హంతకుడు అయిన బరబ్బా పక్కన నిలబెట్టి విడిచిపెట్టడానికి క్రీస్తును గాక బరబ్బాను ప్రజలు ఎన్నుకోవడం వారు చూశారు. యాజకులు అధికారులు ప్రోత్సాహంతో ప్రజలు తమ ఎంపికను చేసుకోవడం వారు వింటూ ఉన్నారు. మత్తయిసువార్త 27:22 క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అన్న ప్రశ్నకు సిలువేయుము అనే ఉద్దేశంతో అక్కడ మరి ఆయనకి ఆజ్ఞ జారీ చేశారు. ఈ అన్న సమాధానం వింటారు వారు. మానవుల పాపాల నిమిత్తం ఈ ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా తన రాజ్య సంపూర్ణమైన లోకమంతా వ్యాపిస్తుందని క్రీస్తుకు తెలుసు. తాను పునరుద్ధరణ అనుకునని పనిచేస్తానని తన పరిశుద్ధాత్మను విజయము సాధిస్తాడని ఆయనను ఎరుగును. కాసేపు భవిష్యత్తులోనికి మనం చూడాలి. లోకంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదిగో లోకమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రకటించబడ్డాడు. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రకటిస్తున్న సర్వాన్ని యేసుక్రీస్తు ప్రభు విన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ పరదేశుల్లో గొప్ప పంట వాగ్దానాన్ని ఆయన చూశాడు. తన నిరీక్షణ నెరవేర్పు ఆయన దీనికి ఎదురుచూపు ఈ మాటల్లో వ్యక్తమవుతుంది. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చి ఉన్నది. అయితే ఈ మహిమ కలగవలసిన మార్గము ఆయన మనస్సుల నుంచి ఎన్నడూ పోలేదు. వడివడిగా వస్తున్న తన మరణం వెనుక అన్యజనుల సమీకరణ జరగాల్సి ఉంది. ఆయన మరణం ద్వారా మాత్రమే లోకం రక్షణ పొందాల్సి ఉంది. గోధుమ గింజల వలె మనిషి కుమారుడు భూమిలో పడి మరణించి మరి సమాధాయ కనబడకుండా ఉండ ఆయన మళ్ళీ జీవించాల్సి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులకి గ్రాహ్యము ఎందుకోసం క్రీస్తు ప్రకృతి విషయాల ద్వారా తన భవిష్యత్తును వారికి తెలియజేస్తున్నాడు. తన కర్తవ్య ఫలం తన మరణం ద్వారా ఒనుగడుగుస్తుంది. ఆయన ఇలా అంటూ ఉన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుడి నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నెడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడు అది మొలకెత్తి పైకి వచ్చి ఫలిస్తుంది. అలాగే క్రీస్తు మరణం దేవుని రాజ్యానికి ఫలాన్నిస్తుంది. కూరగాయలు రాజ్యం చట్ట ప్రకారం ఆయన మరణం ఫలితంగా జీవితం లేకపోతే జీవం ఉత్పత్తి కావాల్సి ఉంది. భూమిని దున్నేవారి ముందు ఈ సాదృశ్యం నిత్యం ఉంటుంది. శ్రేష్టమైన భాగాన్ని పారవేయడం ద్వారా మనుషులు ఏడికేడాడిది తమకు అవసరమైన ధాన్యపు నిల్వల్ని సమకూర్చుకుంటూ ఉంటారు. ప్రభు కాపుదల కింద అది దుక్కిచాళ్ళ కింద దాగి ఉండాలి. అప్పుడు మొలక ఆ తర్వాత వెన్ను ఆ తర్వాత వెన్నులో మరి ముదురు గింజలు వస్తూ ఉంటాయి. అయితే గింజ నేలలో పడి కనిపించకుండా దాగి నశించిపోయినట్లు పైకి కనిపించే వరకు ఈ అభివృద్ధి జరగదు. నెలలో పడి ఉన్న విత్తనం ఫలాలు ఫలిస్తుంది. తిరిగి ఆ నేల మీద అదే విత్తనంగా మరి పాత పడుతుంది. ఇలా పంట సమృద్ధిగా అవుతుంది. అలాగే కల్వరి శిలువపై క్రీస్తు మరణం నిత్యజీవ ఫలాలు ఫలిస్తూనే ఉంటాయి. దాని ఫలితంగా నిత్యజీవ యుగాలు పొడవున జీవించేవారు ఈ త్యాగాన్ని గూర్చి ధ్యానిస్తున్నారు. తన జీవాన్ని అది కాపాడుకునే గోధుమ గింజ ఫలాన్ని ఉత్పత్తి చేయలేదు. అది ఒంటరిగా ఉంటుంది. తాను కోరుకున్నట్లయితే క్రీస్తు తను తాను మరణం నుంచి కాపాడుకునేవాడు. కానీ ఆయన ఎలా చేస్తా? ఆయన ఒంటరిగా నివసించాలి. కుమారుల్ని కుమార్తెల్ని దేవుని వద్దకు తేలేదు. తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ద్వారా మాత్రమే ఆయన మానవాళికి జీవాన్ని ఇవ్వగలడు. మరణించేందుకు భూమిలోకి వెళ్ళడం ద్వారా మాత్రమే ఆ గొప్ప పంటకు ఆయన విత్తనం కాగలడు. ప్రతి జాతి నుంచి, ప్రతి ప్రజ నుంచి, ప్రతి భాష నుంచి, జనుల నుంచి వచ్చిన దేవుని రాజ్య ప్రవేశం కోసం విమోచన పొందేవారే ఈ పంటగా ఉండి ఉన్నారు. అందరూ నేర్చుకోవలసిన ఆత్మత్యాగ పాఠం క్రీస్తు ఈ సత్యంతో అనుసంధానపరుస్తున్నాడు. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకును. క్రీస్తుతో జతపరిచిన పనివారుగా పనిచేస్తూ ఫలాలు ఫలించే వారందరూ మొదట భూమిలో పడి మరి చనిపోవలసి ఉన్నారు. లోకపు అవసరం దుఃఖిచాలలో జీవితం పడాలి. స్వార్థ ప్రేమ, స్వార్థ ప్రయోజనం మరణించాలి. ఆత్మత్యాగ నిబంధనే ఆత్మరక్షణ నిబంధన. వ్యవసాయదారుడు ధాన్యాన్ని భూమిలోనికి చల్లడం ద్వారా దాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నాడు. మానవ జీవితంలో కూడా ఇలాగే ఇవ్వడమే జీవించటం. దేవునికి సేవకు మానవుడిని సేవకు అంకితమైన జీవితమే సురక్షితం మరియు పరిగ్రహిస్త జీవితం. ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం తమ ప్రాణాన్ని త్యాగం చేసేవారు దాన్ని నిత్య జీవితం కోసం దాచుకుంటూ ఉంటారు. స్వార్థం కోసం ఖర్చైన జీవితం తినేసిన గింజలాంటిది. అది మాయమైపోతుంది, కానీ అది వృద్ధి చెందదు. స్వార్థం కోసం ఒకడు పోగు చేసుకో మరి కలిగినంతా పోగు చేసుకుంటూ ఉంటాడు. స్వార్థం కోసం జీవించి ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకునవచ్చు, కానీ అతడి జీవితం గతించిపోతుంది. అతడికి ఏమి ఉండదు. స్వార్థ జీవన సూత్రం, స్వీయ నాశన సూత్రం ఆ మనిషికి ఉంటుంది. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలనని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడిని కూడా నాతో పాటు ఉంటాడని చెప్పాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యాన్ని నెమరవేసుకుని ప్రార్థన చేసుకుని తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో యేసుక్రీస్తు ప్రభుకి చేసే అన్నీ కూడా తండ్రి ఫలాల రూపంలో మనకి ఆయన దీవెనలు ఇవ్వని ఉన్నాడు. క్రీస్తుతో త్యాగపు సిలువను మోస్తున్న వారందరూ ఆయనతో ఆయన మహిమను పంచుకుంటూ ఉన్నారు. అవమానాన్ని, బాధను భరించినప్పుడు క్రీస్తు పొందిన ఆనందాన్ని పొందడమే శిష్యులు ఆయనతో పొందాల్సిన మహిమ. వారు ఆయన ఆత్మత్యాగ ఫలం, వారిలో ఆయన ప్రవర్తన, స్వభావం, క్రియాశీలం, మరి ఆయన ఆశించే ప్రతిఫలం, అదే యుగాల పొడవున ఆయన ఆనందం. తమ సేవ త్యాగం ఫలితంగా ఆయనతో వారు పంచుకునే ఈ ఆనందం ఇతరుల హృదయంలోనూ జీవితాల్లోనూ కనిపిస్తుంది. వారు క్రీస్తుతో సహా సేవకులు తన కుమారుని అభినందించేటట్లు దేవుడు వారిని అభినందిస్తున్నాడు. అన్యజనుల సమీకరణ ఛాయరూపకంగా సూచించే గ్రీకులు వర్తమానం మొత్తం తన కర్తవ్యాన్ని యేసు మరి ఆయన ఆరంభించినట్లు మనం చూస్తున్నాం. యేసు పరిచర్యలో ఈ విధంగా ఆయన చెప్పటం ప్రారంభించాడు. ఆయన వారి ఎదుటయున్ని సూచక్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసముంచిరి. ఒకసారి వారి రక్షకుని ఇలా అడిగారు, యోహాను సువార్త 6:30 అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేస్తున్నావని అడిగారు. యేసుక్రీస్తు ప్రభుతోనే వారు ప్రయాణం చేస్తూ అద్భుతాలు చేస్తూ ఎన్నో విషయాలు వారు వారి యొక్క జీవిత గమనంలో చూసినప్పటికీ వారు ప్రశ్నించారట, అయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక్రియ చేసావని అడిగారంట. అప్పుడు లెక్కకు మించినని గుర్తునిచ్చాడు. కానీ వారు తమ కళ్ళను చెవులను మూసుకుని ఉన్నారు. ఇప్పుడు తండ్రి తానే స్వయంగా మాట్లాడు గనుక ఇంకా గుర్తును కోరడానికి అవసరం లేకపోయినా వారింకా ఆయన్ని విశ్వసించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. సమాజం నుండి వెలివేళ మరి బద్దులైనట్లు పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని ఆమోదం కన్నా మనుషులు పొగడతలను ఎక్కువగా ప్రేమించారు. చూశారు ప్రియమైన వారలారా, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు సహచారులుగా సేవకులుగా ఆయనతో ప్రయాణం చేసి అనేకటువంటి ప్రాంతాలు వారు దర్శించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న మేలులు బట్టి ఈ శిష్యులకి మంచి పేరు రావడం ప్రారంభమైంది. కానీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే దేవుని ఆమోదం కన్నా మనుషులు పొగడతలను ఎక్కువగా ప్రేమించారట అక్కడ శిష్యులు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ప్రివెంట్ వాళ్ళారా, మనల్ని ఎవరైనా అభినందిస్తే ఆ వ్యక్తి చాలా మంచివాడు అని చెప్తాం. ఎవరైనా మనల్ని తిరస్కరించి ఏమైనా మాటలంటే ఇలాంటి వాడు ఈ లోకంలో మనకి ఉండకూడదనే ద్వేషంతో కుట్రతో ఏదో ప్రణాళిక వేసి ఆ మనిషిని బాధ పెట్టువారముగా మనం ఉంటాం. సో స్వార్థరహితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మన జీవితంలో ఆ మార్పు ఖచ్చితంగా మనకి కలగాలి. ఇక్కడేమో చెప్తున్నట్టే నిత్య జీవాన్ని అందుకోవడానికి నిరాకరించారు. అప్పటి నుంచి యుగాలు పొడవునా ఎంతమంది ఇదే పని చేస్తున్నారు. రక్షకుడు చేసిన ఈ హెచ్చరికకి వీరందరికీ వర్తిస్తుంది. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును. ఎవరైతే ఎక్కువ ప్రేమను పొందుతారో ఇంట్లో గృహాల్లో వారు చాలా త్వరగా వారు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమనుంది యోహాను సువార్త 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చు వాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును అని యేసు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 100% అది నిజంగా వ్యక్తపరుస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను చెప్పిన ఈ ప్రణాళికలన్నీ కూడా మీరు గమనిస్తే ఇది నిజంగా జరగనే ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. ఇంకోటేంటి, పాపం వీరు తాము శిక్ష అనుభవించాల్సిన సమయాన్ని ఎరగరు. క్రీస్తు నెమ్మదిగా తీవ్ర విచారణతో ఆలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళాడు. ఎన్నడూ తిరిగి రాకుండా వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు ఇన్ని సంవత్సరాలు వారు ఆయనతో ఉన్నప్పటికి కూడా ఆయన గ్రహించలేకపోయారు. ఎంతో బాధ పెట్టారు ఆయన్ని. ఈరోజు ప్రజలం ఆయన ఎన్నుకోబడిన మనుషులను కూడా ఆయన మోసం చేస్తున్నాం. అంటే మనం యేసుక్రీస్తు ప్రభుని తెలిసి కూడా మనం సబ్బాతను ఆచరించాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాం, మన యొక్క ఉద్దేశాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో క్రీస్తుని మాత్రం వారు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రివెంట్ వాళ్ళ దినమందు మన జీవితాల్లో ఆ మార్పును మనం కనపరుచుకుంటూ ఉండాలి. మనం ఆయన మన యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన సంతోషపడి మనలను రక్షించడానికి ఆయన ముందడుగు వెళ్ళి తన తండ్రితో చెప్తాడు, తండ్రి నువ్వు సింహాసనం మీద ఉన్నావు, నీవు సింహాసనం ఉన్నావు కాబట్టి ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె, ఈయన నా సహోదరుడు, నా సహోదరి, వీరు ఏ పాపం ఎరగరో వారేమన్నా తప్పిదములు చేస్తే వారిని క్షమించమని మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల తన ప్రేమని చూపించనే ఉన్నారు. సో మనలను క్షమిస్తున్నారు కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు ఆ తీర్పు తీర్చు గడియలో చేసే వాగ్దానం మనం ఇప్పటి నుంచి ప్రారంభించి ఈ ఇహలోకంలో మనం దాన్ని వర్తించి మన క్రైస్తవులుగా మనం జీవించే శక్తిని యేసుక్రీస్తు ప్రభు మనకి దయచేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాము నాయన. ఎంత సుందరమైనటువంటి వాక్యాన్ని మేము విని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆవేదన మేము తెలుసుకుని ఉన్నాం ప్రభు. తండ్రి, ఇంత జరుగుతున్నా కూడా ఆయన గ్రహించిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. మేము కూడా నాయన ఆయన చేసిన మేలును బట్టి మేము ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం తండ్రి. అట్టి వారముగా మేము ఉండకుండా నీకు ఎలవేలకూడదు తండ్రి. నీ భాగ్యవంతులుగా మేము ఉండి నీ యొక్క సత్యంలో మేము నిలకడగా ఉంటూ దేవుని రాజ్యంలో పరిపూర్ణులుగా మేము వెళ్ళటానికి నేను మాకు సహాయం తెచ్చామని, మరి ఉంచిన ప్రతి నీ బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం. అన్నిటికీ తాళు